गुर साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयात वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयो निर्नमोस्तुते। सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भो भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయా ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశేషమైనటువంటి మార్పు ఈ నవరాత్రులలో ప్రారంభింపబడింది. ఆ మార్పు ఈపాటికే మీలో చాలా మందికి అవగాహనకి వచ్చింటుంది. శ్రీకృష్ణుడి యొక్క అవతారము, శ్రీకృష్ణుని అవతారం యొక్క రహస్యము మీకు చాలాసార్లు చెప్పాను నేను. జగద్గురువు అని శ్రీకృష్ణుని ఎందుకంటాము అంటే, గురువుకి రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటిది ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, సర్వజ్ఞత్వం. రెండోది ఏంటి అంటే దేశకాల పరిస్థితులలో ఎంత జ్ఞానాన్ని అందించాలో అంత జ్ఞానాన్ని అందిస్తాడు, అంతకంటే ఎక్కువ చెప్పడు, తక్కువ చెప్పడు. వినటానికి ఇది మీకు చాలా తమాషాగా ఉన్నా ఈ కాలపు విద్యా వ్యవస్థలో కూడా టీచింగ్, గురువు యొక్క పాత్ర ఏమిటే, కెమిస్ట్రీ లెక్చరర్ పాత్ర కనుక తీసుకుంటే ఇంటర్మీడియట్కి వెళ్తాడు, 2 సంవత్సరాల కోర్సు అది, బీఎస్సీకి వెళ్తాడు, 3 సంవత్సరాల కోర్సు. ఫస్ట్ ఇయర్ ఇంటర్లో చెప్పినటువంటివి ఫస్ట్ బీఎస్సీలో చెప్పడు వాడే, సీనియర్ ఇంటర్లో చెప్పినవి థర్డ్ బీఎస్సీలో చెప్పడు, లెక్చరర్ వాడే. కృష్ణం వందే జగద్గురు. మానవ జాతికి ఆధ్యాత్మిక రహస్యాలు మొట్టమొదట డైరెక్ట్ గా అందజేయబడినటువంటి చేతనత్వాన్ని కృష్ణ అంటాం మనం. ద్వాపర యుగంలో పుట్టినటువంటి కృష్ణుడు కాదు, ద్వాపర యుగంలో పుట్టేటటువంటి కృష్ణులు. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి ఈ నవరాత్రుల్లో చెప్పేటటువంటి మాటలని వివేచన చేసుకోండి. ఏం చెప్తున్నాను, చాలా ఇంతవరకు కేవలము హిమాలయాలలోని గుహలలో అతి కొద్ది మందికి మాత్రమే చెప్పబడేటటువంటి విషయాలు మీకు చెప్తున్నాను నేను. చెప్పినటువంటి ఈ విషయాలు మీకు అర్థమైపోయాయి అంటే మీకు అర్థం కాలేదని అర్థం. చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. కేవలము ఆశామాషిగా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత యొక్క బ్యాక్గ్రౌండ్ లేనటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. మన యొక్క సమాజం యొక్క స్థితిగతులు అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికత గురించి మనకు ఏ విధమైనటువంటి అవగాహన లేదు. భారతీయులు ఒక్కళ్ళు లేరు. భారతీయులకి రెండు విశేషమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఆ రెండు లక్షణాలు ఏ భౌతిక శరీరధారికి ఉంటాయో వాడు భారతీయుడు. ఏంటా లక్షణాలు? మొట్టమొదట వాడికి జన్మ జన్మల పరంపర రహస్యము తెలిసి ఉండాలి. ఈనాడు ఈ జన్మ నేను ఎత్తాను, ఈ జన్మ యొక్క ఉద్దేశ్యం ఇది, రేపు నేను ఇంకొక జన్మ ఎత్తబోతున్నాను, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, అలాగా కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు మీరు జన్మ ఎత్తవలసి ఉన్నది అని గుర్తుంచుకోండి. జన్మ రాహిత్యము కృష్ణుడికే లేదు. మీకెక్కడుంటుంది? అర్థం చేసుకోండి, కృష్ణుడికి జన్మ రాహిత్యం లేదు. ఇంచేత తనే చెప్పుకున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి. జన్మ పరంపర అంతా నాకు తెలుసు, నీకు తెలియదు అంటే తేడా కృష్ణుడికి మీకు. భారతీయుడికి ఈనాడు ఉన్నటువంటి భారతీయుడికి తేడా అది. జన్మ పరంపర నమ్మటం కాదు, టు హెల్ విత్ ఇట్. నమ్మకం ఎందుకు? తెలిస్తే రేపు పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది మీకు నమ్మకమా? తెలుసా? నమ్ముతున్నారా మీరు గుడ్డిగా? మీకు తెలుసు సూర్యుడు రేపు ఉదయిస్తాడని ఖచ్చితంగా తెలుసు. మీరు కుండ బదలగొట్టి మరీ చెప్పగలరు, మీరు పుస్తకాలు ప్రింట్ చేసి మరీ చెప్పగలరు, ఫలానా రోజున ఫలానా తారీఖున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి సూర్యోదయం జరుగుతుంది, ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి సూర్యాస్తమయం జరుగుతుంది. సూర్యుడి యొక్క శక్తి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత అద్భుతమైనటువంటి శక్తివంతుడికే కాలానుగుణ్యంగా జీవించటము తప్పనప్పుడు మీరు అసలు కాలానుగుణ్యంగా జీవిస్తున్నారా? అది నిరంతరము మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయము. ఆ ప్రశ్నకి మీకు ఆన్సర్ లేకపోతే అవగాహన కాదు. ఒక కాగితం ముక్క నా నెత్తి మీద పడేసి ఇలా జీవిస్తున్నానని కాదు. మీ జీవితము 24 గంటల జీవితముగా ఉన్నదా? కృష్ణుడి యొక్క జీవిత రహస్యం గురించి చెప్తూ ఇది చెప్తున్నాను. జగద్గురు అంటే ఏంటో చెప్తూ ఇది చెప్తున్నానని అర్థం చేసుకోండి. మీరు మళ్ళా ఆ మౌలికమైనటువంటి కేంద్ర బిందువు మీరు దాటిపోకండి. కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాను. ఈ నవరాత్రులలో మీరు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాను. మొట్టమొదట విశ్వ ప్రణాళిక మీకు అర్థం కావాలి. సీక్రెట్ డాక్షన్ కానీ బ్లావిస్కి రాసినటువంటిది, అరవింద రాసినటువంటి సావిత్రి కానీ, భగవద్గీత, మహాభారతం, భాగవతం, రామాయణం, ఇదంతా కూడా సాధకుల యొక్క జీవిత చరిత్రే, భారతీయుల యొక్క జీవిత చరిత్రే. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. భారతీయులంటే భా అంటే వెలుగు, రతి దాని మీద ప్రేమ కలిగిన్నవాడు, వెలుగు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదనేవాడు. ధియో యోన ప్రచోదయాత్కి ఇంకో మాట భారతి. భారతి అన్న ధియో యోన ప్రచోదయాత్ అన్న సంస్కృతంలో అర్థం ఒకటే. వెలుగు మీద ప్రేమ, వెలుగు మీద తీపి కలిగినటువంటి వ్యక్తికి వాడు పుట్టినటువంటి ఆ జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఎలాంటిది? మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక కిటికీ పెట్టుకున్నాం, కిటికీకి గాలి వేస్తే పడిపోకుండా ఏమంటుందండి, చిరుత అర్థమైన కర ఒకటి పెడతాం గాలి వేస్తే పడిపోకుండా, ఒక మేక కొట్టాలి దానికి, మేక కొట్టకపోతే ఉండదు అక్కడ. ఆ మేక ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఏంటి? అక్కడ కొడితే మీరు అక్కడ కొట్టుకున్న మేకలు ఉన్నాయి కదా అని కూర్చుని కూర్చుని మీద కొట్టేశారనుకోండి, మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా వస్తే అలాంటి కూర్చుని మీద కూర్చోబెట్టచ్చు. వాళ్ళ ప్యాంట్లు, వాళ్ళ బట్టలు, వాళ్ళ చీరలు అన్ని సాహా ఫినిష్. మన జీవితాలు కూడా ఆ మేకు లాంటివే. విశాలమైనటువంటి భవంతిలో మళ్లీ ఆ ఉదాహరణ అర్థం చేసుకోండి, చెప్పిన ప్రతి ఉదాహరణ కూడా అనేక జన్మలకి సరిపోయేటువంటి భావాన్ని మీకు అందజేస్తుంది. ఒక చిన్న మీకు కన్నా మీకు లేకపోతే పనిచేయదు. ఉండవలసిన చోట మీకు లేకపోతే తప్పు కొట్టేశారనుకోండి మీరు, అసలు తలుపు పట్టం మానేస్తుంది, తలుపుగా రెడ్డం వస్తుంది కదా. ఒక చిన్న మీకుకి అంత ఇంపార్టెంట్ ఉంటే, ప్రాణరహితమైనటువంటి ఇనుపుతో చేసినటువంటి విలువ లేనటువంటి ఒక మేకకి ఖరీదెంత? కానీ మానవ జీవితానికి మనం ఏదైనా విలువ ఇస్తున్నామా? మీరు కోట్లు సంపాదించవచ్చు, ఆ కోట్లకి విలువ లేదు అన్న దానికి ప్రూఫ్ పెద్ద ఏంటి అంటే, ఈ భగవత్ భక్తి కలిగినటువంటి యోగి జనుల వైపుకి ఈ డబ్బున్న వాళ్ళందరిలో వెంపర్లాట తెలుపుతోంది. డబ్బు ఒకటే జీవితానికి విలువైంది, డబ్బు అవసరమే. మళ్ళీ అర్థం చేసుకోండి, అది నన్ను చాలా మంది అడుగుతారు మాస్టారు డబ్బు గురించి మీకెందుకని. డబ్బు అవసరమే. శ్రీ లేని విష్ణువు లేడు, ఐశ్వర్యం లేని భగవంతుడు లేడు. భగవంతుడు యొక్క ఆరు లక్షణాలలో ఐశ్వర్యము కూడా ఒక లక్షణం. ఐశ్వర్యరహితమైనటువంటి అడుక్కు తినేటటువంటి భగవంతుడు భగవంతుడు కాదు. అంచేత మీ జన్మ జన్మ పరంపరలో ఈ జన్మ ఏ మీకు మీకు అనిపించవచ్చు విలువ లేనిదని, కానీ కరెక్ట్ చోట కనుక మీ జీవితాన్ని మీ జన్మ జన్మల పరంపరలు అనేటటువంటి విశాల భవంతిలో ఆ భవంతి కూడా మీరు అర్థం చేసుకోండి. ఈనాటికి ఖచ్చితంగా 6821 సంవత్సరాలు ఎంతో అయింది ఈ ఆర్గనైజేషన్. దేని గురించి ఒకటి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ ఉదాహరణలన్నీ 6800 సంవత్సరాల పురాతనంగా ఈ భారతదేశ భూమి మీద హిమాలయాల యొక్క అంతరాళాలలో ఒక విశేషమైనటువంటి ఋషుల లాడ్జందా కమిటీ అందామా మీ ఇష్టం, అదేదైనా కూటమి పనిచేస్తోంది. దాంట్లో శ్రీకృష్ణుడు కూడా ఒక భాగమే, వివేకానంద కూడా ఒక భాగమే, రాజగోపాలాచారి కూడా ఒక భాగమే. మన దేశంలో చాలా ప్రముఖమైనటువంటి ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ కి అందులో వాళ్ళు పెర్మిషన్ అడిగారు జాయిన్ అవటానికి, పెర్మిషన్ ఇవ్వబడలేదు. చాలా గొప్ప పొలిటీషియన్స్ వాళ్ళు, మంచి వ్యక్తులు కూడా. అలాంటి వ్యవస్థ 6000 సంవత్సరాల బట్టి ప్రపంచంలో విన్స్టన్ చర్చిల్ అందులో భాగం. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ లో భాగంలో ఉన్నారు. దాంట్లోకి మీరు కనుక భాగ్యస్వామము పొందగలిగితే ఈ 5 రోజుల్లో నేను చెప్పేటటువంటి విషయాలు మీకు అర్థమవుతే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఆ సంస్థలో భాగస్వాములుగా చేస్తారు. కానీ మీరు జీవితం అలా చేస్తే మంచిగా అనిపించి మీరు మామూలుగా సిగరెట్ తాగవద్దు అని ఎప్పుడైతే గురువు చెప్పాడో మానేయగలగాలి. ఆ పని చేయవద్దు అని ఎప్పుడైతే గురువు చెప్పాడో మానేయగలగాలి. గురువుకి మీరు చెప్పడం కాదు, ఎలా జీవించాలో, ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో మీరే గురువుకి చెప్పగలిగితే ఇంక గురువు దగ్గరికి మీరు రావటం ఎందుకు? గురువుకి మీకంటే ఎక్కువ తెలిసిందని కదా వచ్చేది. ఇది భారతీయ సంస్కృతి యొక్క గురువు అనేటటువంటి శబ్దానికి నిర్వచనం. 3 పాయింట్స్ చెప్పాను, అర్థమైంది కదా. 1, గురువు దేశకాల పరిస్థితులలో ఏ వ్యక్తికి ఎంత చెప్పాలో అంతే చెప్తాడు. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉన్నారు, నేను చెప్పినటువంటి మాటలు అందరికీ ఒకేలాగా అర్థం కావు. కొందరు భావావేశంతో ఉగ్గిపోవచ్చు, కొందరు ఇదంతా మనకి తెలియకపోతే కదా ఎప్పుడు వింటోనే అనుకోవచ్చు. కానీ ఆ మాట వెనకాతలు ఉన్నటువంటి తీవ్రతను కనుక మీరు పట్టుకోగలిగితే, నేనిచ్చేటటువంటి గ్యారంటీ ఏంటంటే, ఈ నవరాత్రి అయిపోయే లోపల ఆ 6800 సంవత్సరాల పురాతనమైనటువంటి రాజవిద్యా రాజగుహ్యం యొక్క ఇన్స్టిట్యూషన్ లో మీరు భాగస్వాములే. నేను ఇస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఆ సంస్థ యొక్క అథారిటీతోనే ఇస్తున్నాను, నాకేం తెలియదు. అది అసలు ఆ సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వమంటున్నారో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినవి తెలుస్తున్నది నేను ఎంత ఖచ్చితంగా మీకు చెప్తాను. నాకు తెలియని విషయాలు నేను అంతా స్పష్టంగా చెప్తాను. ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. అందుకే ఈ నవరాత్రి మొదలెట్టిన ముందు రోజుల్లో నేను చాలా స్పష్టంగా చెప్తాను ఏమి జరుగుతుందో, ఏమి అవుతుందో, ఎప్పుడు గురువులు దీన్ని ఆపేయమంటారో, ఎందుకు ఆపేయమంటారో నాకు తెలియదు. నాకే తెలియని పరిస్థితి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? మీ మీద గురువులకి అవగాహన తగ్గింది. అర్థం చేసుకోండి చెప్తున్నది. మిమ్మల్ని ఎటు మీరు గెంతుతారు నమ్మలేకపోతున్నారు వాళ్ళు. గ్యారంటీగా ఎలాంటి శిష్యత్వం కావాలో గురువులకి కాస్త ఆలోచించుకుని, ఇప్పటికీ నేను చెప్తున్నాను ఇప్పటికీ ఆలస్యం కాలేదు, మీరు ఇప్పటికీ పారిపోవచ్చు లేచిపోయి. వీరబ్రహ్మం గారు ఇక్కడ ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నారు, నాకు కరెక్ట్ గుర్తులేదు. ఇప్పుడు సాధారణంగా శిష్యుల్లో కొంతమంది దగ్గర అవుతారు, కొంతమంది దూరం అవుతారు గురువుకి. ఇది కూడా కాస్త జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. గురువుకి దగ్గరగా అయినటువంటి శిష్యుడు గురువుకి దగ్గరవాడు అని మాత్రం అనుకోకండి, కాదు అని కూడా అనుకోకండి. అనేక జన్మల పరంపరల యొక్క బాధ్యతలు గురువు ఒక జన్మలో తీరుస్తాడు. ఈనాడు ఉన్నటువంటి పరంపరల్లో ఇన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే, అన్ని రకాల గురువులు వాళ్ల యొక్క కర్మ సంబంధాన్ని పరిపూర్తి చేసుకుంటున్నారు. అది గుర్తు చేసుకోండి. గురువులకు కూడా స్వార్థపరులే. ఓ సివివి కానీ, ఓ గ్లావెట్స్కి కానీ, ఓ శ్రీరామ శర్మ ఆచార్య కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, ఓ శారదామాత కానీ, ఓ భగవతీదేవి శర్మ కానీ, మీరు మళ్లీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురు పరంపర ప్రకారము శ్రీరామ శర్మ ఆచార్య భగవతీదేవికి తేడా ఉంది. గురు పరంపర ప్రకారము శ్రీరామకృష్ణ పరమహంసకి శారదాదేవికి తేడా ఉంది. గురు పరంపర ప్రకారము అరవిందుల వారికి, మాత అరవిందుల యొక్క శిష్యురాలికి చాలా తేడా ఉంది. వాళ్ళిద్దరూ ఒకే పని చేయటం లేదు. మీరు అర్థం చేసుకోండి, ఒకే పని చేయటానికి ఇద్దరు గురువులు భూమి మీద చచ్చినారు. ఇద్దరు ప్రెసిడెంట్స్ ఉంటారా ఏ దేశానికైనా? ఉంటే మనం డౌట్ పడాలి ఆ దేశం గురించి. నిన్న ఆయన చెప్తున్నారు కదా, ధారా రాధాకృష్ణమూర్తి గారిని, చాలా యూనియన్స్ ఉన్నాయండి మా ఊళ్ళో. యూనియన్స్ చాలా ఎలా ఉంటాయి? యూనియన్ అంటేనే ఒకటి. యూనియన్స్ చాలా ఉన్నాయంటే అర్థం ఏంటి? యూనియన్స్ లేవని అర్థం. అంచేత గురు పరంపరలలో ఇక్కడ రాసి ఉన్నటువంటి పేర్లలో వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంబంధాన్ని చూసి వాళ్ళిద్దరు ఒకటి అనుకున్నారు. మీరు కాదు, ఒకటి కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఒకటి కాదు. వాళ్ళు అనంతమైనటువంటి శక్తి మయ్యాధ్యక్షేణ ప్రకృతి సూయతి సచరాచరం. నా యొక్క అధ్యక్షతన, జగద్గురువు చెప్పేటటువంటి మాటలు అర్థం చేసుకోండి, నా యొక్క అధ్యక్షతన ఈ సంపూర్ణ సచరాచర ప్రకృతి నడుస్తోంది. అధ్యక్షుడు ఎంతమంది ఉంటాడో ఒకడే ఉంటాడు. అంచేత గురువుతో పాటు గురుత్వ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి గురువుతో పాటు గురువుకి సమానమైనటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. ఆ గొప్పతనాన్ని గుర్తించండి మీరు. అప్పుడు మీకు ఈ నవరాత్రుల్లో మీరు పొందుతున్నటువంటి లబ్ధిని పరిపూర్ణముగా ఉపయోగించుకుంటారు. కేవలము హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము, మీకు తెలియటం లేదు. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం లేదు, సూర్యుడి నుంచి వస్తున్నటువంటి మూడవ కిరణాన్ని మీరు నిద్రలేపుతున్నారు. చాలా తేడా ఉంది ఇక్కడ జరిగేటటువంటి హనుమాన్ చాలీసా, బయట జరిగేటటువంటి హనుమాన్ చాలీసా. దాన్ని నేను మీకు క్రమక్రమంగా చెప్తాను, మిల్లిమిల్లిగా చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ముందు ఒక రిచువల్ ఇచ్చాను, ఇలా ప్రాక్టికల్స్ చేసుకోండి అన్నాను, మిల్లిమిల్లిగా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మీరు అది ఆచరణలో పెట్టకపోతే ఇక్కడ చెప్పినటువంటి ఆ నియమావళి 11 సార్లు ఆదిత్య హృదయం మీరు చదవండి. ఏతత్ త్రిగుణితం జప్త్వా, 3 సార్లు జపిస్తే చాలు రావణాసురుడిని నువ్వు చంపేయగలవు బాబు అన్న అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయం అది. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఏన్షియంట్ అండ్ సీక్రెట్, ఏన్షియంట్ అండ్ సీక్రెట్. మీకు అర్థమైపోయిందంటే మీరు గురువుల కంటే చాలా గొప్పవాళ్ళు ఉండాలి. అంత అద్భుత మన యొక్క అల్పత్వాన్ని అర్థం చేసుకోండి. తిట్టడం లే నేను, నాకు అర్థమైపోయింది అంటలే. నేనేమంటున్నానంటే అర్థం చేసుకోవటానికి మనం చాలా తీవ్ర ప్రయత్నం చేయాల్సి ఉంది. ఏముందని అక్కడ ఏముందని ఆదిత్య హృదయంలో వాళ్ళు అగస్త్యుడు లాంటి ఒక మహాముని అబద్ధం చెప్పడం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, ఎగ్జాజరేషన్ అంటే ఏంటో తెలియదు, ఉన్నది ఉన్నట్టు చెప్పటమే తెలుసు ఋషులకి. సత్యసంధత అంటే అది, మిమ్మల్ని ఏదో ఉత్సాహపరచడానికి దానికి లేని పని కల్పించి చెప్పరు వాళ్ళు. వాళ్ళు రావణాసురుని చంపటానికి రాముడు లాంటి అవతార మూర్తి ఒక్క వెనుకంజ వేస్తున్నటువంటి ఫీలింగ్ వచ్చిన క్షణములో ఎలాంటి రాముడు, రామో విగ్రహవాన్ ధర్మ, రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే. రామరక్షా స్తోత్రంలో మీరు చదువుకుంటున్నారు రాముడు యొక్క గొప్పతనం. అలాంటి రాముడు నభూతో నభవిష్యతి అని వాల్మీకి చేత అనిపించుకున్నటువంటి ఒక రాక్షసోత్తముడు ఎదుర్కోవటానికి చేత కానప్పుడు 3 సార్లు చదివితే శక్తి వచ్చేసిందే, మీకెందుకు రావటం లేదు చెప్పే, ఎందుకు రావటం లేదు? కారణం కూడా చాలాసార్లు నేను ఉదాహరణ చెప్పాను. నేను అది నా చేతిలో లేదు, అది మీ చేతిలో ఉంది. బ్లేడు చిన్నపిల్లవాడి చేతిలో ఉంటే మనకి ప్రాణం ఏం వేలు కోసేసుకుంటాడో భయపడతాం. జేబుదండ చేతిలో ఉంటే మన జేబులోని వస్తువులు వాడి జేబులోకి పోతాయి. బ్రెయిన్ సర్జన్ చేతులు ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. బ్లేడు అదే, ఆదిత్య హృదయం అదే. దాని వెనకాతల మీకు జ్ఞానము ఉన్నదా? జ్ఞానము లేకుండా, స్వాధ్యాయము లేకుండా, విశేషమైనటువంటి అధ్యయనము లేకుండా ఏ స్తోత్రము పనిచేయదు. దానికి చాలా టైం పడుతుంది. తక్షణమే చెప్పేయండి మాస్టర్, తక్షణమే చెప్తున్నాను నేను మీకు చాలా సింపుల్ సీక్రెట్. తక్షణమే జరగాల్సింది ఏంటంటే మీరు ఇది చేయగలిగితే మీరు ఇంకేం చేయక్కర్లే, అది గ్యారంటీయే. నేను చెప్పే గ్యారంటీ కాదు, అది శ్రీకృష్ణుడి యొక్క గ్యారంటీ, జగద్గురు యొక్క. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచి. చేసేయండి, అయిపోయింది. చేసిన వాళ్ళు ఉన్నారు, సిద్ధిసాయి అలాంటి వాడు, చివటం అమ్మ అలాంటిది, మాలావధూత మనం చెప్పుకుంటాం కదా ఆమె అలాంటిది. తక్షణమే మీకు అయిపోతుంది, ఇంకా మీరు చేసేదేలే. అవటం లేదు మాస్టర్ నేను చేస్తున్నా, మీకు జ్ఞానం కావాలి అప్పుడు. ఇంకా మీరు పుస్తకాలు చదవాల్సిందే, మీరు సాధనలు చేసుకోవాల్సిందే, మీకు ఇంకో దారి లేదు, షార్ట్ కట్స్ లేవు, గుర్తుంచుకోండి అది. అచ్చత మళ్లీ నేను చెప్పినటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా రిపీటెడ్ గా కావాలని నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఎక్కడ ఎక్కడ గుహ్యం అనేటటువంటి మాట వచ్చిందో, రహస్యం అనేటటువంటి మాట వచ్చిందో జాగ్రత్త. ఎవరా మాట వాడింది? ఋషులే చెప్పారు. శృణు గుహ్యం సనాతనం, జాగ్రత్తగా విను బాబు, ఇది చాలా ప్రాచీనమైనటువంటిది. ఎంత ప్రాచీనమైనటువంటిది? అనంతం, అసంభవం. మీరు దానికి టైం విలువ కట్టడం, టైం విలువ కట్టకండి, అంతే ప్రాచీనమైనది, వదిలేయండి అక్కడ, నేర్చుకోండి, ఈ క్షణం ఉపయోగించుకోండి. ఎంత పాత వస్తువుతే మీకే ఉపయోగపడితే చాలా ఇప్పుడు. కానీ గుహ్యం అంటున్నాడు, అంటే అర్థం ఏమిటి, మీరు మీ యొక్క మూడు మానసిక స్థితులను దాటితే తప్ప అది అర్థం కాదు మీకు. భూ భువ స్వహ, ఈ మూడు మానసిక స్థితులు దాటినటువంటి వ్యక్తికి అర్థమయ్యేటటువంటి ఆదిత్య హృదయం, ఈ మూడు మానసిక స్థితులు దాటినటువంటి వ్యక్తికి అర్థమయ్యేటటువంటి రామలక్షా స్తోత్రము, ఈ మూడు మానసిక స్థితులను భూర్భువస్వహ అంటే మీకు చాలాసార్లు చెప్పాను, కంగారు పడకండి, జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఈ భాష అర్థం కాలేదు మాస్టారు, ఇంకా సింపుల్, మెలకుగా ఉన్నాం, కలలు కంటూ ఉంటాం, లేకపోతే గాఢ నిద్రలో ఉంటాం. మన చేతనత్వము ఈ మూడు స్థితులలో మాత్రమే ఉంటుంది, అందుకే దీన్ని త్రీ డైమెన్షనల్ వరల్డ్ అంటాం, త్రిజామితీయ జీవిత విధానము. కానీ మన జీవిత విధానము త్రీ డైమెన్షనల్ కాదు, స్వాప్నిక జగత్ అంటే మనకి తెలియదు, నిద్రాస్థితి అంటే మనకి తెలియదు, ఏమీ తెలియదు. మనకి తెలిసినదేంటి, మెలకుగా ఉన్నటువంటి అవస్థ. మరి ఏం చేయాలి, మార్కులు కనుక వేసుకునేటటువంటి సిస్టమ్ కనుక మనం డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ఉదాహరణ మాత్రం ఇది నేను ఇచ్చేది కరెక్ట్ కాదు, కానీ నేను చెప్పేటటువంటి భావాన్ని మీరు పట్టుకోగలిగితే చాలు. ఉదాహరణ, జాగ్రత్త అవస్థకి 33 మార్కులు, స్వప్న అవస్థకి 33 మార్కులు, నిద్రాస్థితికి 33 మార్కులు వేసుకున్నాం అనుకోండి, ఒక మార్కు గ్రేస్ మార్క్, మొత్తం 100 మార్కుల పేపర్, 100 మార్కుల పేపర్ పాస్ అవ్వాలి అంటే మామూలు జీవితంలో మనకి తెలుసు కనీసం మనం 50-60 మార్కులకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తే పాస్ అవుతాం, అంతకంటే తక్కువ ఆన్సర్ చేస్తే పాస్ అవ్వం అన్నది మనకి జగద్విదితమైనటువంటి సత్యమే కదా. మీకు తెలుసున్న జీవితం 33 మార్కులు జాగ్రత్త అవస్థ మాత్రమే, స్వప్నావస్థ 0, మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. సుషుప్తావస్థ, గాఢ నిద్రలో మీ జీవితాన్ని మీరు ఆన్సర్ చేయలేరు, 0. ఇంకా మీరు ఆన్సర్ చేయగలిగే జీవితం ఎంత, 33 మార్కులు, మెలకుగా ఉన్నటువంటి స్థితి. ఆ 33 మార్కులలో అసలు మీరు ప్రశ్నకి దేనికైనా, ఆధ్యాత్మిక జీవిత ప్రశ్న విధానానికి మీరు ఏమైనా జీవిస్తున్నారా, మరి మన జీవితాలు ఫెయిల్యూర్ కాక, మన జీవితాలు దుఃఖంలో ఉండటం కాక, మన జీవితాల్లో ఆనందం లేకపోవటం కాక ఇంకేముంటుంది. అసలు మీరు పాస్ అవ్వటానికి తగినటువంటి ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి లేదు మీకు. దీన్ని కించపరచడానికి చెప్పటంలే, ఈ నవరాత్రులలో గ్యారంటీగా మిమ్మల్ని ఆ జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తావస్థకి తీసుకువెళ్తా. కానీ నా చేతిలో లేదు, నా చేతిలో ఉంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోతా, మీ చేతిలో ఉంది. మరి బాధ్యతలో మాస్టారు, నేనేం చేసేది, పరీక్షలు ఎప్పుడు మార్చిలోనే పెడతారు, బీఎస్సీ పరీక్షలు మార్చిలోనే ఉంటాయి, 10th క్లాస్ పరీక్షలు మార్చిలోనే ఉంటాయి, గురువుల పరీక్షలు మార్చిలోనే ఉంటాయి, వాళ్ల పరీక్షలు మీకు అనుకూలమైనటువంటి డేట్స్ లో ఎందుకు ఉండాలనుకుంటున్నారో నాకు తెలియదు, అడగండి. వాళ్లకు అనుకూలమైనటువంటి డేట్లో పరీక్షలు పెడతారు తప్ప మీకు అనుకూలమైనటువంటి డేట్లో పరీక్షలు పెట్టరు. ఈ నవరాత్రులు జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి నవరాత్రులు, రేపు అక్టోబర్లో వచ్చేటటువంటి నవరాత్రులు సూక్ష్మ జగత్తుకి సంబంధించినటువంటి నవరాత్రులు. ఇది కాకుండా గాయత్రి నవరాత్రులు అని వస్తాయి జూన్ నెలలో, అది రెండింటికి మధ్య పడుతుంది. ఈ నవరాత్రులు అక్టోబర్లో వచ్చేటువంటి నవరాత్రులకి మధ్య జూన్లో పడుతుందని, వీలు ఉంటే సంభవం అవుతే అప్పుడు దాన్ని సుషుమ్న లేకపోతే నిద్ర లేకపోతే కారణ జగత్తులోకి తీసుకెళ్లవచ్చు. ఇవి మూడు నవరాత్రుల యొక్క విశ్లేషణ. కానీ ఈ మూడు నవరాత్రుల యొక్క మొత్తము ఫలితాలు మీకు ఇవ్వబడినటువంటి సాధనలో ప్రతిరోజు మీకు ఇవ్వబడుతున్నాయి. ఏంటది, హనుమాన్ చాలీస, భౌతిక శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలని. రహస్యాలు చాలా ఉన్నాయి అక్కడ, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హనుమాన్ చాలీస కేవలము కొన్ని అక్షరాల కూర్పుతో మీ రోగాలను నయం చేసేయటానికి, మీ కోరికలను తయారు చేయడానికి మాత్రమే ఉపయోగపడేది కాదు, దానికి కూడా ఉపయోగపడుతుంది. దానికే ఉంది, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు మీరు. హనుమాన్ చాలీస యొక్క 11 సార్లు పారాయణ, రామనవరాత్రి నాడు హనుమాన్ చాలీస మంత్రసిద్ధి మీకు కలగజేస్తుంది. మొదటి లాభం, భౌతిక జగత్తులో స్థూలంగా మీకున్నటువంటి అవగాహనతో మీరు దీన్ని అర్థం చేసుకుంటే చాలు ముందు. హనుమాన్ చాలీస సిద్ధి, మంత్రసిద్ధి. రామరక్షా స్తోత్రం 11 సార్లు రోజులు చదివితే ఈ నవరాత్రులలో రామరక్షా స్తోత్రం సిద్ధిస్తుంది. 11 సార్లు ఆదిత్యహృదయం చదివితే, తప్పు చెప్పాను నేను, 3 సార్లు చదివితే చాలు రోజుకి ఆదిత్య ఏత త్రిగుణతం చెప్తా అన్నా, నేను 11 సార్లు పెట్టాను. బూస్టర్ డోస్ అది, అనేక కారణాలు ఉన్నాయి దానికి. అంతేకా 11 సార్లు ఆదిత్యహృదయం ఈ నవరాత్రులు, నవరాత్రి అయిపోయి చదువుతాను, పరీక్షలు అయిపోయి నేను చాలా బాగా చదువుతాను మాస్టర్. ఒక్క పూటకి వదిలేయండి, రేపు మ్యాథమెటిక్స్ పేపర్ ఉంది, ఇవాళ వదిలేయండి మాస్టర్. తర్వాత బాగా చదివి 5-6 రోజుల తర్వాత పరీక్ష రాస్తాను, బెటర్ లక్ నెక్స్ట్ టైం, 5 సంవత్సరం రాయబాబు అంటాడు. గుర్తుంచుకోండి, అది ఈ రామనవమే మీరు పూర్తి చేయాల్సిందే. ఇక్కడ కనీసం ఒక రోజు పూర్తి చేసుకోండి, కనీసం ఒక రోజు. అన్ని రోజులు మీరు పూర్తి చేసుకుంటే నేను చాలా ఆనందిస్తాను. కానీ చెప్పాను కదా, నాకు కూడా ఇక్కడున్నటువంటి గందరగోళాలు తెలుసు. మరి భారతీయత గురించి, ఆధ్యాత్మీయత గురించి అవగాహన వచ్చినటువంటి గవర్నమెంట్ ఎప్పుడైనా సెంటర్లో వస్తే, ఈ రోజులో ఈ విశేషమైనటువంటి సాధనకి సంపూర్ణంగా కేటాయించబడేటువంటి పరిస్థితి రావచ్చు. ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అమెరికాలో చాలా ఫ్యాక్టరీస్లో చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీకి రాగానే చేసుకుంటున్నారు, మధ్యలో చేసుకుంటున్నారు, ఫ్యాక్టరీలో వర్కర్స్ ఇందుకు చేస్తున్నారు. ఆ టైమ్ ఫ్యాక్టరీ పే చేస్తుంది, ఆ టైంలో ఖాళీ టైంలో చేసుకోవటం లే, ఫ్యాక్టరీ ఓనర్స్ చేయించమంటారు. అంచేత లాభాలు ఉన్నాయి కనుక, అంచేత ఈ ఆధ్యాత్మీయత యొక్క లాభాలు గుర్తించగలిగేటటువంటి గవర్నమెంట్ చేయటానికి చేసే ప్రయత్నం కూడా ఇది. రేపు మీరు ఆశ్చర్యపోక్కర్లే, పరీక్షలు డేట్స్ పోస్ట్ పోన్ అయిపోయి ఈ నవరాత్రులు ఖాళీగా ఉండటం, శివరాత్రులు అప్పుడు ఖాళీగా ఉండగలగటం, అంటే ఈ బాధలబందీ లేకుండా పిల్లలకి రావచ్చు ఈ సాధన వల్ల, ఇప్పుడు చేస్తున్నటువంటి సాధన వల్ల. కానీ ఆదిత్య హృదయ 11 సార్లు, గాయత్రి సహస్రనామం 3 సార్లు, ఇది సూర్యాస్తమయానికి ముందు మీరు పూర్తి చేయాలి. ఈ కండిషన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సాధన చేయదలుచుకున్న వాళ్ళు 11 సార్లు ఆదిత్య హృదయము, 3 సార్లు గాయత్రి సహస్రనామం. సూర్యోదయం అంటే మనం సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తం 3 గంటల నుంచి పెట్టుకుంటాం. పొద్దున్న 3 గంటలకు సూర్యుడు ఉదయించకపోయినా అప్పుడు మీరు చదువుకోవచ్చు. పొద్దున్న 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపల పూర్తయిపోవాలి ఈ కార్యక్రమం. మిగతావి మీ ఇష్టం, 24 గంటల లోపల పూర్తి చేసుకోవాలి మీరు 1 అవర్ కోర్స్. దీన్ని కనుక మీరు చేసుకుంటూ ఉంటే, గురువు యొక్క పాయింట్ చెప్పుకుంటూ ఇది వచ్చాను నేను. గురువు చేసేదేంటి, దేశ కాల పరిస్థితులకు అనుగుణ్యంగా విషయాన్ని చెప్తాడు. కనుక మహాభారతంలో శ్రీకృష్ణుడు అస్త్ర విద్యను కీలితం చేశాడు. మీకు చాలాసార్లు చెప్పాను నేను అది ఎలా చేశాడు. అస్త్ర విద్య తెలుసున్నటువంటి ఏ వ్యక్తిని జీవించనివ్వలేదు. చివరికి అర్జునుడు ఒక్కడు మిగిలాడు. అర్జునుడికి చెప్పాడు, నాయన మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వు అస్త్ర విద్యను ఉపయోగించవద్దు, కరిష్యే వచనం తవ అనేటువంటి మొనగాడు కనుక తన యొక్క మర్యాద పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. దోపిడీ దొంగలు వచ్చి అతని యొక్క కుల స్త్రీలను, అతను శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత తీసుకొస్తున్నాడు హస్తినాపురానికి. ఎక్కడ ఉంది, గుజరాత్లో ద్వారక నుంచి. ఆ తీసుకొస్తుంటే అస్త్రాలు ప్రయోగించలేదు, తెలిసి కూడా మాట కట్టుబడి. ఏ శాస్త్ర విద్యనవుతే 5000 సంవత్సరాల కిందట కీలితం చేయబడిందో, ఈనాడు ఆ అస్త్ర విద్య మళ్లీ ఓపెన్ చేయబడుతుంది. మీ యొక్క అదృష్టం, మీరు అర్థం చేసుకోగలిగితే చేసుకోండి. కానీ తెలిసినా తెలియనా AK-47 రైఫిల్ అద్భుతమైనటువంటి రైఫిల్, నాకు తెలియదు, నేను చూడలేదు, విన్నా, ఫ్యాక్టరీలో తయారవుతుంది. తయారవుతున్నప్పుడు ఇదంతా మీకు తెలుసు కదా, అంతా ఒకడే చేయడు, అసెంబ్లీ చేస్తూ ఉంటాడు. ఒకడు ఒక బోల్ట్ బిగిస్తూ ఉంటాడు, ఇంకోటి బ్యారెల్ పెడుతూ ఉంటాడు, ఇంకోటి దాన్ని నొక్కి పెద్ద స్క్రూ నొక్కుతూ ఉంటాడు. అసెంబ్లీ లైన్ అని నడుస్తూ ఉంటుంది. ఆర్సెనల్ ఆయుధాగారంలో కొన్ని 100ల మంది కర్మచారులు, రకరకాలైనటువంటి ఆయుధాలకి కావలసినటువంటి వాళ్ల వంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటారు. చివరికి ఏమవుతుంది, అంతా కలిపి ఆయుధం తయారైపోతూ ఉంటుంది, అస్త్రం తయారైపోతూ ఉంటుంది. మీరు కనుక అవగాహన చేసుకోగలిగితే యక్ష, గంధర్వ, నాగలోక వాసుల యొక్క సంగ్రామంలో, సంగ్రామం జరుగుతోంది, ఇది మీకేం తెలియటం లేదు, తెలియదు కూడా సంగ్రామం అది. ఇంకేదో తెలియదు, నేను చాలాసార్లు చెప్పాను కదా, 1965లో పాకిస్తాన్తో వారు వచ్చింది, 1971లో బంగ్లాదేశ్తో వారు వచ్చింది. మీరేం కష్టపడ్డారు, మీకు తెలుసు అసలు యుద్ధం వచ్చిందని? చచ్చేవాళ్ళు చచ్చారు, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధం చేశారు, పరమవీర చక్రాలు పొందిన వాళ్ళు పొందారు, వాళ్ళ కుటుంబాలకు కావాల్సినటువంటి వనరులు వచ్చాయో లేవో అది వేరే జీవితం కదా. మీకేదైనా బాధపడ్డారా యుద్ధం వస్తే? ఈ మహాభారతం ఈ యుద్ధం అంటే, మీరు ఆ యుద్ధంలో పాల్గొంటే మీకేవైనా తేడాలు వస్తాయి తప్ప లేకపోతే మీకేం తెలియదు. ఆ యుద్ధాలు అలా జరిగిపోతూ ఉంటాయి, మహామహాయుద్ధాలు జరిగిపోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా పృథ్వీ మీద యుద్ధము జరగని రోజు లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎక్కడక్కడ యుద్ధం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళు అరబ్ కంట్రీస్ పేర్లు ఎందుకు మనకి, ఎవరో ఒకడు ఎక్కడో అక్కడ బాంబులు వేసుకుంటూనే ఉన్నారు, చస్తున్నారు, మీకేమైంది? ఏమవదు. అంచేత ఆ మహాసంగ్రామంలో మీరు ఎలాగో పాలు పంచుకోవటము లేదు. ఎందుకు పాలు పంచుకోవటం లేదు? అవగాహన లేదు కనుక. ఆ అవగాహన కూడా మీకు ఈ 9 రోజుల్లో రావచ్చు. చాలా విశేషమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి శక్తి ధారలు ఇక్కడ ప్రవహిస్తున్నాయి. కానీ ఆ యక్ష, గంధర్వ, నాగ, లోక వాసుల యొక్క మహాసంగ్రామంలో మీరు వాళ్లకి అస్త్రాలు అందజేయగలరు. మీరు యుద్ధం చేయలేకపోవచ్చు, దానికి ఉంది. వారు జరుగుతున్నప్పుడు నాకు ఇక్కడ సంగతి తెలియదు, మరి ఆంధ్రాలో ఎలా జరిగిందో, కానీ మేము ఉండేటటువంటి ఊరు కాశీ నుంచి దగ్గరికి వెళ్ళినప్పుడు మిలిటరీ ట్రైన్ అటువైపు వెళ్తూ ఉండేది. వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ దగ్గరికి వెళ్లి ఉంగరాలు తీసి ఇచ్చేసేవాళ్లు, గొలుసులు తీసి ఇచ్చేసేవాళ్లు చాలా మందిని నేను చూశాం. ఏం చేశారు వాళ్ళు? ఎవరైతే యుద్ధానికి వెళ్తున్నారో వాళ్ళకు కావలసినటువంటి సామగ్రి ఇవ్వగలిగారు. అది మీరు ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బక్కర్లే. యక్ష, గంధర్వ, నాగలోక వాసులు మీకు మీ డబ్బేం చేసుకుంటారు, వాళ్ళు మీకు కావాల్సినటువంటి బూడిద రాల్చగలరు. బంగారం అది వాళ్ళకి అంతేగా, మరి రాలుస్తే బాగుంది మాస్టర్, అందుకే రాల్చరు. రాలుస్తే బాగుందో అనుకునే వాళ్ళకి రాల్చరు, అర్హత ఉన్న వాళ్ళకి రాలుస్తారు. అంచేత ఇక్కడ జరిగినటువంటి ఈ అక్షర విన్యాసములో అస్త్రాలంటే మంత్రాలే అంతే కదా. ఒక గడ్డిపోచ తీసేవాళ్ళు పూర్వకాలం మనుషులు, ప్రయోగం చేసేవాళ్ళు చచ్చారే మనిషి ఇంకా. అంచేత ఆ అస్త్ర విన్యాసానికి కావలసినటువంటి శక్తిధారని మీరు తయారు చేస్తున్నారు. మీ అదృష్టం అది, మీకు తెలిసి చేస్తే ఇంకా అదృష్టం. ఒక ఉదాహరణ ఎప్పుడు నేను ఇస్తూ ఉంటాను, ఆ ఉదాహరణ మీకు మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి. ఒక దేవాలయం నిర్మించబడుతోంది, చాలా మంది కూలీలు రాళ్లు ఎత్తుతున్నారు. పాత్వే అంటామే, అంటే ఏంటి, ఆ మెయిన్ రోడ్ మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు నుంచి దేవాలయ ప్రాకారం నుంచి గర్భగుడి వరకు ఒక పాత్వే, ఒక దారి నిర్మించబడుతుంది. కూలీలు రాళ్లు మోస్తున్నారు. టీవీ వాళ్ళు ఊరుకోరుగా క్లోజప్ షాట్ తీశారు. ఇందుకు నువ్వు రాళ్లు మోస్తున్నావు? భలే ప్రశ్న వేస్తూ ఉంటారు టీవీ వాళ్ళు. నీకు దుఃఖం బాగా వచ్చిందా లేదా, వాడు ఏడుస్తున్నాడు ఒక పక్క, నువ్వు నీకు దుఃఖం వచ్చిందా లేదా, టీవీ చూస్తాడు రిపోర్టర్స్ అడిగాడు, నువ్వు ఎందుకు రాళ్లు మోస్తున్నావని. ఆడికి ఒళ్ళు మండిపోయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలెట్టేశాడు. వీడు కంగు తిన్నాడు, కట్ కట్ అన్నాడు. ఇంతటి తిట్టడం మొదలెట్టాను. నేను గ్రాడ్యుయేట్ని, నేను ఫస్ట్ వచ్చాను, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను, నేను మెడల్ గవర్నమెంట్ చదువుతున్నాను కానీ ఉద్యోగాలు ఇవ్వటం జాతరాదు, నా కర్మ ఏం చేస్తాం. సరే రెండో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాడు బాధపడుతున్నాడు కానీ తిట్టలేదు. పోనీనండి, నాకు భార్య పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పోషించేటటువంటి బాధ్యత నా మీద ఉంది, ఇది ఈ అవకాశం దొరికింది చేస్తున్నాను, రేపు ఇంతకంటే మంచి అవకాశం వస్తే ఇంకోటి చేస్తాను. సరే మూడో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏడుపు మొదలెట్టేశాడు, ఏడ్చేశాడు భోరుమని. మీరు కంగారు తిన్నాడు, కంగు తిన్నాడు టీవీ వాడు. ఇందుకెందుకు అన్నాడు, ఏం చెప్పేది నా అదృష్టం, దేవాలయంలో ఈ దారి నేను నిర్మిస్తున్నాను, రేపు ఎంతమంది మహనీయులు ఈ దారం ముట్టు నడుస్తారు, వాళ్ల పాదాలు నేను ఇవాళ పెట్టినటువంటి రాళ్ళని తాకుతాయి కదా, అనుభూతి అంతే. పిచ్చివాడు అనుకుంటే పిచ్చివాడు అనుకోండి, దాన్ని నేను చేయలేదే లేదు. అంచేత ఈ భావన, రామరక్షా స్తోత్రం మీరు ఎందుకు చదువుతున్నారు, ఆదిత్య హృదయం ఎందుకు చదువుతున్నారు, ఆ విషయములే, ఆ సబ్జెక్ట్సే, ఆ స్తోత్రాలే ఎందుకు పెట్టబడ్డాయి అనేటటువంటి అవగాహనతో కనుక మీరు చదివితే చెప్పలేను, కానీ మీలో చాలా మందికి ఆ అస్త్ర విద్య యొక్క సుదూరపు ధ్వని గ్యారంటీగా వినిపిస్తుంది. దాన్ని మంత్రసిద్ధి అంటాం మనం, కానీ సుదూరపు ధ్వని అంత ఈజీగా అస్త్ర విద్య వచ్చేస్తే ఇంకే కొమ్మ ముందు మొలగదు. మీకు కోపం వచ్చిన వాళ్ళందరి మీద ఒక రాయి తీసి, వాడు రాయి తీసిన అంటాడు మంత్రం చదివి, మనం మర్చిపోకూడదు. అసలు ఆపింది అక్కడే, కృష్ణుడికి ఒళ్ళు మండింది అక్కడే. అసలు లాస్ట్ ఫైట్ మీకు తెలుసు కదా, బ్రహ్మాస్త్రం యొక్క లాస్ట్ ఎక్కడ ఆపిందో. మళ్లీ ఈ రోజు ఈ నవరాత్రులలో మళ్లీ ఆ అస్త్ర విద్య తనదైనటువంటి పంధాలో తెచ్చుకుంటుంది. ఆ యొక్క విశేషత మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకదు, ఉన్నా చెప్పరు గురువులు, ఎందుకు చెప్పరో నాకు తెలీదు. గురువుని క్రిటిసైజ్ చేసే హక్కు నాకు, ఒక్కొక్క టీచర్ ఒక్కొక్కలా చెప్తాడు. నాదంతా ఏంటి, మా శ్రీరామ్ శర్మ ఆచార్య పక్క పాపం, ఆయన ఏ సాధన మొదలెట్టిన ముందు రాసేవాడు ఆయన, నేను ఈ సాధన చేస్తున్నానో వచ్చనేవాడు, చేసుకునేవాడు ఆయన, చేశాక కాదు చేయకముందే చెప్పేవాడు ఆయన. కొంచెం మార్చాననుకోండి ఆయన పంధా, నేను మరి తప్పదు కదా, అది ఎవరిది, ఒక్కొక్కలో ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. కానీ ఇది అర్థం చేసుకోండి, ఈ నవరాత్రులలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక వాగ్దానం చేశాడు, అస్త్ర విద్యను నేను మళ్ళా భూమికి అందిస్తాను. ఇంచేత కిరీటం చేసిన వాడు ఆయనే కనుక. నా బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు, నేను మార్కులు వేస్తూ ఉంటా, ఒక రికార్డ్ తీసి పక్కన పెడతా, నువ్వు కరెక్ట్గా రాయలేదయ్యా తర్వాత వేస్తానని. వాడు ఎవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి రావాలి, వాడు మళ్ళీ నా దగ్గరికే రావాలి మార్కులు వేయాలంటే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో అస్త్ర విద్యను కిరీటం చేశాడు కనుక మళ్ళా శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఆ శ్రీకృష్ణుడు కాదు, ఆ శ్రీకృష్ణ చేతనత్వం అందే బాధ్యత, సర్వవ్యాపి అయినటువంటి ఆ చేతనత్వం యొక్క బాధ్యత, ఛందస్సులో ఆచ్ఛాదింపబడినటువంటి ఆ అస్త్ర విద్యను. మళ్లీ మాటని జాగ్రత్తగా వినండి, మీరు మళ్లీ మళ్లీ ఈ టేపులు వినాలి, మళ్లీ మళ్లీ వింటే తప్ప. మంత్రాల గురించి నేను మాట్లాడటం లేదు, మంత్రముల ద్వారా ఆచ్ఛాదింపబడినటువంటి జ్ఞానము మంత్రాలు కాదు. మంత్రాలు మిమ్మల్ని మోసం చేస్తాయి, మంత్రాలలో ఏం లేదు, మంత్రాలు దేన్ని ఆచ్ఛాదన చేస్తున్నాయో అందుకే దాన్ని ఛందస్సు అన్నాం. ఛందస్సు అంటే కవరింగ్. అంచేత ఆ ఛందస్సును పట్టుకోకండి. అక్కడ వేద మంత్రాలు, నాలుగు వేద మంత్రాలు అధర్వ వేదంలో గ్లాసి మీకు అందించాను, చాలా విశేషమైనటువంటి మంత్రాలు. అందులో పరశు వేది పారస్ మణి డైరెక్ట్ గా మీకు అందించబడింది, ఏ మంత్రమో మీరు ఊహించుకుని చూసుకోండి దాన్ని. కానీ చెప్పాను కదా పరశు వేది అని చెప్పినంత మాత్రాన్ని మీరేం చేయలేరు. కంప్యూటర్ అని చెప్పిచ్చేస్తే మీరేం చేయగలరు, కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాక్టీస్ మీరు చేసుకోవాలి. ప్రాక్టీస్ లవి తర్వాత చెద్దురు గాని ఈ నవరాత్రులలో ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి. మీరు రాగలిగితే మీరు, మీరు రాలేకపోతే మీ వాళ్ళని మీ బంధువుల్ని బంధు 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 అక్కడ తోత్కచ్చాడైతే చెప్పాడు. ఆ లెవెల్లో ఉపయోగించుకోండి దీన్ని. ఎందుకు ఉపయోగించుకోమని చెప్తున్నాను, నాకు గురువులకి ఎప్పుడు దెబ్బలాటే. శ్రీనివాస శర్మ ఆచార్యకి గురువులకి ఎప్పుడు దెబ్బలాటే, ఆయన శిష్యుడైన నాకు ఆయన వారసత్వం అబ్బింది. ఎవడేం చేస్తాడది, ఆ జెనటిక్ కోడ్లో ఉందనుకుంటా రోగం. అదేంటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. గురువులకి చాలా మందికి అది ఉంది, ఏతటి రాజు విద్య రాజభూమ్యం అని అంటాడు. మేము అంటాం, నేను చెప్పేశాం. కానీ చెప్పేసినంత మాత్రాన ఇది సులభమా? ఖచ్చితంగా సులభం కాదు. అస్త్ర విద్య అంత సులభంగా పలకదు. కానీ మంత్ర సిద్ధి అంటేనే అస్త్ర విద్య అనేటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి. ఈ నవరాత్రిలో రామరక్షా స్తోత్రము మీకు సిద్ధిస్తుంది అంటే అర్థం ఏంటి? ఈ నవరాత్రుల తర్వాత మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, మీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని ఉపయోగించుకోండి అని అర్థం. అదేగా అస్త్రము అంటే. కానీ ఇవన్నీ కూడా అస్త్ర విద్య యొక్క మొదటి చరణాలు మాత్రమే. తర్వాతి చరణాలు మీ మీద ఆధారపడి ఉండే, నా మీద ఇంకా ఆధారపడి లేదు. అది మీరు రెడీ, నేను ఈ క్షణమే రెడీ. మీరు ఎప్పుడు రెడీ అవుతారు? ఏడు సూత్రాలు నేను మీకు చెప్పాను. నేను తక్షణమే పనిచేయటం, బాధ్యతలను మర్చిపోకుండా కర్మ చేయటం, మూడవది నాలుగవది ఐదవది ఆరవది ఏడవది సూర్యకిరణ విజ్ఞానంలో చెప్పాను కదా మీకు. దీన్ని మీరు పాటిస్తూ కనుక ఈ జీవిత విధానాన్ని కనుక మీరు అవలంబ చేసుకోగలిగితే, ఎక్కడి నుంచి మొదలెట్టానో మీరు గుర్తుంచుకోండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే ఏకైక జగద్గురు. అనేక మంది జగద్గురువులు ఉండరు మన భారతదేశంలో. ఏ రూల్ పాస్ అయినా, ఏ నోటు చూసినా, ఏది చేసినా ఎవరు ఆర్డర్? అది బై ద ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఎవడు ఏది చేసినా, కలెక్టర్ ఒక ఆర్డర్ పాస్ చేసినా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక పని చేసినా, ఎవడు ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ నియమాలు కానీ పాస్ చేస్తే ఆ ప్రెసిడెంట్ తరఫున చేస్తారు. ప్రెసిడెంట్ తెలియకపోవచ్చు ఇలాంటి రూల్ పాస్ అయిందో లేదో. అదేవిధంగా ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి మాటలు కానీ, రేపు చెప్పుకోబోయేటువంటి మాటలు కానీ, ఇదివరకు చెప్పుకున్నటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఒకే ఒక జగద్గురువు. దానికి శ్రీకృష్ణుడు అని పేరు పెట్టండి, క్రైస్ట్ అని పేరు పెట్టండి, ఏదైనా పేరు పెట్టండి. మరి శ్రీకృష్ణుడు గొప్పవాడేమో సార్ క్రైస్ట్ కంటే? చెప్పాను కదా, దేశకాల పరిస్థితులు బట్టి ఉంటుంది అది. ఎవడు గురు సత్తాలో, గురువు యొక్క చేతనత్వంలో ఏ గురువుకి తేడా లేదు. వెంకయ్య స్వామికి కానీ, చివటం అమ్మకు కానీ తేడా ఏం లేదు. జటాయువుకి కానీ పక్షి అయినా, సంపాతికి కానీ పక్షి అయినా, చాలా మంది మానవేతర ప్రాణులు కూడా ఈ జగద్గురుత్వాన్ని పొందాయి. వటవృక్షం అలాంటిది, అశ్వథ వృక్షం అలాంటిది, అది కూడా జగద్గురువే. ఉపయోగించుకోగలిగితే ఆ చేతనత్వాన్ని. కానీ ఏం జరుగుతోంది అక్కడ? చేతనత్వములో భిన్నత్వం లేదు, కానీ చేతనత్వం యొక్క అవతరణ అంటే చేతనత్వం యొక్క పనిచేసే తీరు ఆ దేశకాల పరిస్థితులు బట్టి తగ్గుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కంప్లీట్ గా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఆ కెమిస్ట్రీ చెప్పినటువంటి గురువే ఇన్విజిలేషన్ గా వెళ్తాడు, గురువే కనుక ప్రశ్నకి జవాబు చెప్పాడు, పని రాసుకోమంటాడు. అంతేకాదు, జవాబు అడగటానికి ముంకోళ్ళు అడగటానికి ప్రయత్నం చేస్తే హాల్ నుంచి గెంటేస్తాడు. వాడే కంబైన్ స్టడీ చేసుకుండా, వాడు బుద్ధిమంతుడయ్యా మీకు తెలియపోతే ఆ స్టూడెంట్ని అడిగి తెలుసుకోండి బయట చెప్తాడు. మరి ఇన్విజిలేషన్ హాల్లో ఏం చేస్తాడు? వాడు మాట్లాడినవాడు. దేశకాల పరిస్థితులు పట్టి ప్రపంచంలో అనేక మూలల ఏర్పడినటువంటి అనేక మంది మహనీయుల యొక్క గొప్పదనాన్ని మనము బాహ్యాచరణ వల్ల కొలుచుకుంటాం తప్ప గురు సత్తాలో తేడా లేదు. అది కూడా ఈనాడు మీరు మనసులో బాగా నాటుకోండి. మరి ఏం చేయాలి? మనకి ఈ విజ్ఞానం అంతా అందజేస్తున్నటువంటి ఆ గురువు ఎక్కడ ఉన్నాడో ముందు ఆ గురువును పట్టుకోండి. నిరంతరము నేను చెప్తున్నటువంటి సాధన వేరు, ఇప్పుడు ఈ 9 రోజుల్లో నేను మీకు చెప్తున్నటువంటి సాధన యొక్క రూపరేఖలు వేరు. పైకి ఒకేలా కనిపిస్తాయి, జాగ్రత్త, ఒకటి కావు. అందుకే రిపీటెడ్ గా ఇన్నిసార్లు నేను మీకు చెప్పాల్సి వస్తున్నా, ఒకటి కాదది, తేడా ఉంది. మీ లోపలే ఆ జగద్గురు ఉన్నాడు, మీ లోపలే ఆ జగద్గురు ఉన్నాడు అనేటటువంటి మాట వినగానే మీకేమనిపిస్తుందంటే, మీ హృదయంలోనో, మీ ఆజ్ఞాచక్రంలోనో, మీ సహస్రాల్లోనో ఆ గురువు ఉన్నాడు. పప్పులో కాలేశారు, లోపల ఉన్నటువంటి ఆ గురువు బయట ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. ముందు ఈ పాయింట్ కూలంకషంగా ఒక మీకు అనుభూతి రాకపోవచ్చు, అది వేరే విషయం. ముందు దీన్ని ఒక సత్యము, యూనివర్సల్ ఫ్యాక్ట్, మారనటువంటి సత్యము, శాశ్వత నిత్య నూతన సనాతనమైనటువంటి వేదోక్తమైనటువంటి సత్యం ఏమిటి అంటే, సర్వవ్యాపి అయినటువంటి ఆ గురువు, సర్వాంతర్యామి అయినటువంటి ఆ గురువు, అన్ని సర్వాలు ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రజెంట్, ఎన్ని ఆమ్నీలు మీరు కలుపుకుంటారో కలుపుకోండి, అయినా ఆ గురువు యొక్క శక్తి మీరు అంచనా వేయలేరు. ఆ గురువు మీలోనూ ఉన్నాడు, మీ బయటన ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అన్నటువంటి ఒక యాక్సెప్టెన్స్ కి రండి మీరు. ఒక్క నిమిషం ఆ గ్యాప్ ఇస్తున్నా నేను, అది పట్టుకోండి. ఇది ముందు మీకు బుర్రకి బాగా ఎక్కాలి, ఒక మాటలా కాదు, యాజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఎలాంటి ఫ్యాక్ట్ లాగా, కొత్తగా పెళ్లైనటువంటి, ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్తున్నటువంటి ఒకళ్ళు ఓడలో వెళ్తున్నారు, దంపతులు, ఒక వేరే గది ఇచ్చారు వాళ్ళకి. ప్రారంభవశాత్తు ఓడ తుఫాను ఇరుక్కుంది, తుఫాన్లో ఇరుక్కుంది కనుక ఓడ, అందరూ గాభరా పడుతున్నారు. భర్త మాత్రం సూట్లు నిశ్చింత పడుకుని వాళ్ళు చదువుకుంటున్నాడు, అంతగా రాతలను. చాలా మందికి పక్కవాడు నిశ్చింతగా ఉంటే ఒళ్ళు మండుతుంది, భార్యకి ఒళ్ళు మండింది, అందరూ గాభరా పడిపోతూ ఉంటే ఏదో చేయి, నేనేం చేస్తాను ఓడలో, నాకు ఓడ నడపటం రాదు, ఉత్తనే మధ్యన వెళ్లి వాళ్ళకి అడ్డు తగులుతాను, నేను వాళ్ళు చేసేదేదో వాళ్లే చేస్తారు, నన్ను మంచి పట్టులో ఉంది, కథ డిస్టర్బ్ చేయబాకన్నాడు. జాగ్రత్తగా వినండి కథ, ఈ మానసిక స్థితి మీరు తెచ్చుకోమని చెప్తున్నాను నేను, ఇది కథ కాదు నేను చెప్పేది. భార్యకు ఒళ్ళు మండింది, నువ్వేదో చేయండి, వీడికి ఒళ్ళు మండింది, కత్తి తీసి భార్య మెడ మీద పెట్టాడు. ఏంటా చాదస్తాం, కత్తి తీయండి, నీకు భయమే లేదా అన్నాడు. నిన్ను చూసి భయమా, నువ్వేం పొడుస్తాను. సర్వవ్యాపి అయినటువంటి గురువు మన పక్కన ఉండగా ఇందుకు మీకు బాధ, ఇందుకు మీ జీవితంలో ఆర్తి ఉంది, ఇందుకు మీ జీవితాలలో ఆ వేదన ఉంది, ఇందుకు మీ జీవితాలలో అసంతృప్తి ఉంది, ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. ఇది సత్యము అని నమ్మేతే ఇంకా మీకు ప్రశ్నలు ఉండకూడదు, గందరగోళం ఉండకూడదు, ఇంకేం జరుగుతుంది, కేవలము సమర్పణ. మళ్లీ సమర్పణ తప్పుగా అర్థండి, సమర్పణ అంటే చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు, నిష్క్రియత్వం కాదు. సమర్పణ అంటే ఏమిటి, మీ యొక్క 5 ఇంద్రియాలను, జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, చిత్తము కావచ్చు, అహంకారం కావచ్చు, ఇదంతా గురువుకి సమర్పించేయండి. సమర్పించిన తర్వాత ఏమవుతుంది, ఇప్పటికీ నేను మీకు లాస్ట్ ఛాన్స్, ఇంకా దీని తర్వాత మీకు ఛాన్స్ లేదు, పారిపోవచ్చు మీరు. ఇప్పటికీ చెప్తున్నాను, మీరు చాలా ప్రమాదంలో ఇరుక్కోబోతున్నారు తర్వాత మాటలు. సర్వవ్యాపి అయినటువంటి, సర్వసమర్థుడైనటువంటి, అద్భుతమైనటువంటి, జగన్ నియంత అయినటువంటి గురువుకి మీరు సమర్పణ చేసుకుంటే ఒక్క నిమిషం మీకు ఊపిరాటానికి టైం ఉండదు. ఎలా ఉంటుంది, ఆయన ఖాళీగా ఉండడు, మిమ్మల్ని ఖాళీగా ఉంచడు. నేను సమర్పణ చేసుకున్నాను కనుక ఖాళీగా ఉన్నాను అనుకున్నారంటే మీరు సమర్పణ చేసుకోలేదు, అర్థం చేసుకోండి. చాలా రహస్యాలు మీకు అర్థం కానివి విడమర్చి చెప్తున్నటువంటి వాటిని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి, మీ జీవితాలు మారిపోతాయి. గురువు యొక్క ఉనికి నిజముగా అన్ని చోట్ల ఉన్నది, నాలో ఉంది, బయట ఉంది, అన్ని చోట్ల ఉంది. గురువు లేనటువంటి, గురువు అనే మాట పెట్టండి, భగవంతుడు అనే మాట పెట్టండి, మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు తెప్పించుకోండి, అభ్యంతరం లే నాకు. నాకు గురువు అనేటటువంటి పేరు ఇష్టం అని చెప్తున్నాను నేను. సర్వత్రా ఆసక్తే ఉన్నది అని నమ్మితే మీరు ఇంకా మీ జీవితాల్లో ఈ క్షణము నుంచి ఆవేదన ఉండకూడదు, కోరికలు ఉండకూడదు. ఇవన్నీ లేకుండా నిష్క్రియంగా కనుక మీరు జీవిస్తే మళ్ళా మీరు పప్పులో కాలిపెట్టినవండి. ఇంచట పప్పులో కాలిపెట్టిన వారు సర్వ 14 భువనాలను శాసిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆధీనంలోకి ఏదైనా ఒక వస్తువు ఇచ్చేస్తే వాడు ఖాళీగా ఉంచుతాడు మిమ్మల్ని, చాలా బిజీ చేసేస్తాడు మిమ్మల్ని. ఏం చెప్పటం లేదు మాస్టారు, మీరు వింటాం లేదు మాస్టారు, చెప్పు ఎందుకు చెప్పడు, అనుక్షణం చెప్తాడు. పక్కనే ఉన్నప్పుడు ఇష్టోసిమి సఖోసిమి భక్తోసిమి, నాకు ఇష్టుడివి నాకు భక్తుడివి నాయనా బాబు, మళ్లీ నువ్వు వినవేమో అర్జునుడు ఎంత మొత్తుకుంటాడు, మిమ్మల్ని అలాగే మొత్తుకుంటాడు, వదలడు మిమ్మల్ని. కాని ఎప్పుడు వదలడు, అతను చెప్పింది మాత్రమే చేస్తాను తప్ప మిగతాది నేను చెయ్యను అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసము మీరు ఆయనకి కలగజేయగలిగితే. కాని మీరు వచ్చేది ఆయన నౌకరు చేసుకోవటానికి కదా. మన భావన, మన జీవిత విధానం ఎలా ఉంది, నా కూతురు పెళ్లి కావటం లేదు, సంబంధం ఎదిగి పెట్టు, నాకు ఉద్యోగం దొరకటం లేదు, అప్లికేషన్ రాసేవైపుకి కూడా లేదు, అప్లికేషన్ రాసిపోయి, ఇది మన మానసిక స్థితి. ఎందుకు వస్తాడు అని పిచ్చివాడా ఏంటి, ఇంత పెద్ద దోపిడీ జరుగుతూ ఉంటే దోపిడీ చేయించుకోవటం వాడే విరేడా ఏంటి, చేతగాని వాడే నేను వద్దు. అది అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. ఇది అవగాహన చేసుకున్న తర్వాత ఎక్కడ వెతకాలి ఆ గురువుని, ఎక్కడ దొరుకుతాడు మీకు, ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే దొరుకుతాడు. రెండు అక్షరాలు వాక్ మనము మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడగలిగేటటువంటి శక్తి మనలో ఉన్నటువంటి గురువు వల్లే. గురువు అనుకోండి, భగవంతుడు అనుకోండి, చెప్పాను కదా రెండిటికి మీరు ఇక్కడ తేడా మర్చిపోండి. అంచేత మనలో ఉన్నటువంటి ఆ దివ్య చేతనత్వమే లేకపోతే మీరు మాట్లాడలేదు, చచ్చిపోయాడంటాం, ఈడ్చి బారేస్తాం. మనకు తెలియాలంటే చచ్చిపోయాడండి, చచ్చిపోయాక ఇంకా పోతాయి అంత ప్రేమలు. ఎప్పుడు తీసుకెళ్తావా, ఎటు కాని వేళలో చచ్చిపోయాడే, 6:30 గంటలకి రాత్రంతా ఉంచుకోవాలి అనే బాధ మొదలవుతుంది. ఇంచేత అచేతనత్వం, మన గురువుని ఎందుకు వెతుక్కుంటారు మీరు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు, ఎందుకు పట్టుకోలేకపోతున్నారంటే ఈ లక్షణాలు మర్చిపోయారు మీరు. సర్వజ్ఞుడైనటువంటి గురువు మీలో ప్రతిబింబించడు, ఇంపాసిబుల్. సర్వజ్ఞత్వం మీకు రాదు, సర్వజ్ఞత్వం ఎవరికి, గురువుకుంది. మీరు గురువులో కలవాలి తప్ప గురువు మీలోకి రాడు. మీరందరూ, మనమందరం చేసేటటువంటి తప్పు ఏంటంటే గురువు నా కులాలోకి రావాలి, రాడు, ఇంపాసిబుల్. ఎలా వస్తాడు, మళ్ళా నసరుద్దీన్ ఖరే చెప్తాను కదా, వాడికి ఒకరోజే ఆనందం అంటే, వాడు రోజుకి ఒకసారి ఆనందం అంటే, ఇరుకు జోడు కట్టుకుని వెళ్ళేవాడు వాడు ఆఫీస్కి. వాడికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడికి ఆఫీస్కి మాత్రం వాడు ఇరుగ్గా ఉండేటటువంటి జోడు వేసుకు వెళ్ళేట. నా స్నేహితుడే అతను ఢిల్లీలో, అంటే అడిగాను, ఏమయ్యో కాస్త మంచి జోడు వేసుకో, కాస్త లూజ్గా ఉండేది, ఆ ఒక్క ఆనందం తీసేయక రామకృష్ణ అన్నాడు. ఇంచేత రోజల్లో ఇరుకు జోడు వేసుకున్న తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి జోడు విప్పితే ఉంటుంది ఆనందం రామకృష్ణ. ఆహా, మన ఆనందాలన్నీ అంతే, ఇరుకుపోయినటువంటి సంకీర్ణమైనటువంటి ఆనందాలు మనవి. ఆ ఆనందాన్ని పోతే చాలా ఆనందం అనుకునేటటువంటి భ్రమని మీరు పోగొట్టుకోగలిగితే అది మీరు చేసుకోవాలని నేను చేయలేను. మీకే తెలియాలి ఏ ఆనందం మీరు పొందాలో, ఏ ఆనందాన్ని మీరు ఊహించుకోగలిగారు. సర్వజ్ఞత్వమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వసమర్థమైనటువంటి చేతనత్వము ఉండేటటువంటి కోరికలు ఎలా ఉంటాయి, చిన్న చిన్న కోరికలు ఉండవు, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. మీ కోరికలు ఇంటింటే దాన్ని గురువు మీద ఆపాదిస్తే ఏం చేస్తాడు నవ్వుకుంటాడు. ఈ నవరాత్రులలో దీన్ని మీరు పట్టుకోండి. ఆ చేతనత్వం ఎక్కడుంది? వాక్ మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ చేతనత్వంలోకి దిగుతారు. మీరు దిగకుండా వాక్ రాదు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఇది నిత్య నూతన శాశ్వత సత్యాలు మీకు డైరెక్ట్ గా అందజేయబడుతున్నాయి. సంస్కృతంలో చెప్పడం లేదు, నేనంతే వేదాల్లో వెతుకుతే ఇవంతా వేదాల్లో ఉండేటటువంటివి. ఎత్ర వాచో నివర్తంతే ప్రాప్య మనసాస. ఎప్పుడు ఎప్పుడు మీరు నోరు విప్పుతే మాట్లాడటానికి విప్పుతారో అప్పుడు అప్పుడు ఆ అనంతమైనటువంటి చేతనత్వము మీలో ఉంది కనుకనే వాక్కు బయటకు వస్తుంది. ప్రతి అక్షరము ఉచ్చరించినప్పుడల్లా కూడా ఒకసారి మీరు ఆ చేతనత్వ సాగరంలో ములిగి లేస్తూ ఉంటారు, ములిగి లేస్తూ ఉంటారు. ప్రతిసారి మీరు ములుగుతూ ఉంటారు, ప్రతిసారి లేస్తూ ఉంటారు. ఆ స్థితినే గురువు బ్రహ్మ సంకల్పము, గురువు విష్ణువు స్థితి, గురువు దేవుడు మహేశ్వర అక్షరము. ఆ అని నేను సంకల్పం చేశా, ఆ అనేటువంటి స్థితి వచ్చింది అక్షరానికి, ములిగిపోయింది అది. క్షాన్నను అలాగే ఏ మాట కమలము కానే అక్షరం లేచింది, ములిగిపోయింది. మళ్ళీ మా అనే అక్షరం లేచింది, లా అనే అక్షరంలోకి మారింది. ములుగుతోంది లేస్తోంది, ములుగుతోంది లేస్తోంది, ములుగుతోంది లేస్తోంది. గమనించండి దాన్ని ఎలా గమనించాలి, జరుగుతున్న దాన్ని ఎలా గమనించాలి. ఏముంది గమనించటానికి? నేను ఈత ఎలా నేర్చుకున్నానో మీకు చెప్తున్నాను కదా. ఈత నేర్చుకోవటానికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే గంగ మధ్యలోకి వెళ్లి పక్క ఫ్రెండ్ని అడిగి తోసేయమంటే గ్యారంటీగా ఊతొస్తుంది. కావాలంటే చేసి చూడండి, ములిగిపోరు. గ్యారంటీ నాది, నాకు అలా వచ్చింది ఈత. గ్యారంటీగా ములగండి. మీరు ములిగినా ఎవడైతే తోస్తాడో వాడికి ఈత వచ్చినో రాదో ఒకసారి అడగండి, అంతే. టు ది సేఫ్ సైడ్ గ్యారంటీ ఈత వచ్చేస్తుండే 2 నిమిషాలు 3 నిమిషాల్లోనే. మీరు ఎందుకు పట్టుకోలేదు ఆ చేతనత్వాన్ని? ఆ చేతనత్వాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే, క్లీమ్ అనే శబ్దంతో పట్టుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ టైం అండ్ స్పేస్ కంటిన్యూయం ని దాటటానికి అది సహాయపడుతుంది. కనుక ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవటం ఎందుకు అంటే అలవాటైతే కళ్ళు తెరిచే చేయొచ్చు. మీరు మునగండి మీ చేతనత్వంలోకి.